Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బల్లార విచిత్రం కార్యక్రమం జనవరి 28, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి నాకు బాగా నవ్వు వస్తుంది. అంటే మండే రోజు యాక్చువల్గా ఇంత మంచి నవ్వుతో స్టార్ట్ చేయడం యాక్చువల్గా ఒక మంచి సైన్ అని చెప్పుకోవచ్చు. బట్ దెన్ అంటే మూవీ చూసి రావడం ఒక ఎత్తు అయితే ఆ రివ్యూస్ అవి మామూలుగా అరే మనం చూసి వచ్చిన సినిమాకి వేరే వాళ్ళు ఎలా చెప్తున్నారో చూద్దామని ఒక చిన్న టింజ్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది కదా, ఆ యాంగ్జైటీతో ఒకసారి యూట్యూబ్లో మామూలుగా అన్నీ కొట్టి చూశాను. అప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు హలో అప్పుడో లేకపోతే అఖిల్ అప్పుడో ఆ మూవీ అప్పుడు మామూలుగా ఇట్లాగే ఎవరో కొంచెం బాగా తాగేస్తున్నాడు అనుకుంటా, అఖిలే నంబర్ వన్, అఖిలే గ్రేట్, మా అఖిలే నంబర్ వన్ అని ఓ పసార్లు అదే లూప్లో చెప్తూ ఉన్నాడు. బాగా నవ్వు వచ్చింది. సరే ఈ అతిగాళ్ళు ఇట్లాగే చేస్తూ ఉంటారులే అనుకున్నాను. సరే ఆ తర్వాత ఏమైంది, ఫస్ట్ ఏం చేశారు సిసింద్రి యాక్చువల్గా తన ఫస్ట్ మూవీ బాగా చిన్నప్పుడు. సరే ఎదిగిన తర్వాత మనంలో కేమియో, ఓకే అది ఒప్పుకున్నాం. ఆ తర్వాత అఖిల్ అట్టర్ ఫెయిల్యూర్, ఆ తర్వాత హలో ఏదో జస్ట్ ఓకే అనిపించింది కానీ పెద్దంత గొప్పగా అయితే లేదు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇదే డెబ్యూట్ అన్న టైప్లో బాగా హైప్ ఇచ్చి మరీ చక్కగా, అంటే సాధారణంగా మనకి ఏదైనా ఒక న్యూ హీరోని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి ఒక సాఫ్ట్ లుక్ ఉన్న వాళ్ళు, కొంచెం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్ వాళ్ళ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ నుంచి వస్తున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనుకోండి, లవ్ స్టోరీస్తో ఎంట్రీ ఇచ్చేస్తూ ఉంటారు. అందులోనూ నాగార్జున ఫ్యామిలీ అంటే లవ్ స్టోరీస్కి పెట్టింది పేరు. అసలు వాళ్ళ నాన్నే మన్మధుడు, ఆ తర్వాత నాగ చైతన్య ఎంఐ చేసేవైతో గౌతమ్ మీనన్ సూపర్ సాఫ్ట్ టేక్ ఆఫ్ ఇచ్చాడు కాబట్టి, అంటే జోష్ అంతకుముందు వచ్చినా అది ఎవరికి పెద్ద గుర్తులేదు. వీళ్ళకి ఎందుకో ఫస్ట్ మూవీ అసలు వర్కౌట్ అవ్వదేమో నాకు పెద్ద డౌట్ వస్తూ ఉంటుంది. అన్లైక్ నాగార్జున, ఎందుకంటే విక్కి దాదా అదని అప్పట్లో అసలు మామూలుగా ఆడలేదు. అయితే ఈ అక్కినేని వారసత్వం అనేసరికి లవ్ స్టోరీస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారో జనాలు మరేమో తెలియదు. అంటే అంత మరీ మాస్గా ఉంటే లైక్ జోష్ చాలా మాస్ మూవీ, జేడి చక్రవర్తి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నా కూడాను, ఎందుకంటే ఎంతమంది దాంట్లో కొంచెం పర్వాలేదు కాస్త వీళ్ళు ఏమైనా చేయగలరు అనుకున్నా కూడా ఆ సినిమా అట్ర ఫెయిల్యూర్ అయింది. సో అరే లవ్ స్టోరీ అయితే ఓకే అని అనుకున్నారు. కానీ అఖిల్ ఏం చేశాడు, లవ్ స్టోరీస్ అది అట్లా కాదు, మనం కొంచెం యాక్షన్ ఫిలిం టైప్లో తీయాలి అని చెప్పి తన పేరునే మూవీ టైటిల్గా పెట్టుకుని కొంచెం మాసీ అపీల్ తెచ్చుకోవాలనుకున్నాడు. వర్కౌట్ అవ్వలేదు. సరే ఇది కాదు పద్ధతి అని కొంచెం మాస్ తగ్గించి కొంచెం క్లాస్ డైరెక్టర్ తోటి హలో అన్నాడు. జస్ట్ ఓకే, బట్ ఓ పోలో మాట జనాలు ఏమో వచ్చి పడిపోలేదు. ఇంకా కొంచెం క్లారిటీ వచ్చింది ఈసారి, అదేదో అతడు సినిమాలో చెప్తారు కదా, ఈసారి 4 సుమోలు లక్కీగా అక్కడ తప్పించుకుంటే ఈసారి సంత దగ్గర 8 సుమోలు అన్న టైప్లో బాగా మాస్ తగ్గించుకుని లవ్ స్టోరీతోటి మిస్టర్ మజ్ను అన్నాడు. సరే ఆల్రెడీ కుటుంబ వారసత్వంగా ఎట్లాగూ వస్తూనే ఉంది ఈ లవ్ స్టోరీస్, లైలా మజ్ను, మజ్ను ఆల్రెడీ నాగార్జున మూవీ కూడా ఉంది. సో ఇవన్నీ కూడాను కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనో మరేమో కానీ మొత్తానికి అట్లా స్ట్రాటజీ కొంచెం మార్చి అఖిల్ కెరీర్కి అది వర్కౌట్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. అసలు విక్కీ, ఐ మీన్ ద ప్రొటాగనిస్ట్ అఖిల్ పేరు విక్కీ ఇందులో, అతను ఇంకా ట్రైలర్ మీరు చూసే ఉంటారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఫుల్ లవర్ బాయ్ టైప్ అనమాట, క్యాసనోవా టైప్. లండన్లో ఎవరైనా సరే 2 ఏళ్ళు చేస్తారు, మనోడు 4 ఏళ్ళు ఎంఎస్ చేశాడు అంటేనే అర్థమవుతుంది ఎంత గొప్పగా చదువుతాడు అనేది. సరే అతని చుట్టూ ఇంకా అమ్మాయిలు మామూలుగా ఉండదు. అందులో మనోడు పాటలు అప్పుడు కూడాను విచిత్రంగా ఏంటంటే ఈ మహేష్ బాబు కనుక సైడ్ యాంగిల్లో అలాగా కొంచెం మంచి అంటే హైట్ ఉండి కాస్త మంచి వైట్గా ఉండి మంచి గుడ్ లుక్స్ ఉండి మంచి హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఉందనుకోండి, అలా నెమ్మదిగా ఇలా సైడ్ నుంచి ఇలా ఒక సైడ్ యాంగిల్ నుంచి ఇట్లా తలకాయ మెడకాయ ఇలా పైకెత్తాడు కదా మహేష్, సేమ్ దూరం నుంచి చూస్తే అచ్చు మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ని బాగా ఇమిటేట్ చేశాడా అనిపించింది. అండ్ సైడ్ ఫోజుల్లో ఆల్రెడీ మనిషి అంత తెల్లగా ఉన్నప్పుడు సైడ్ ఫోజుల్లో ఆబ్వియస్లీ బాగుంటారు. అండ్ ఫారిన్ లొకేషన్స్ కాబట్టి ఎక్కువగా ఈ లవర్ బాయ్ టైప్లో ఉంటాడు. తర్వాత ఈ అమ్మాయి పరిచయం అవుతుంది, నిక్కీ క్యారెక్టర్ నేమ్, నిధి అగర్వాల్ వేసింది, మన సవ్యసాచిలో వేసింది కదా అదే అమ్మాయి. సో ఫ్యామిలీకి బాగా అచ్చొచ్చింది అనుకున్నారో ఏమో, అఫ్కోర్స్ సవ్యసాచి పెద్ద హిట్ ఏం కాదు, బట్ దెన్ అయితే ఆ అమ్మాయి మెంటాలిటీ ఏంటంటే ఈ మూవీలో శ్రీరాముడు లాంటి భర్త కావాలి అనుకునే క్యారెక్టర్. సో వీళ్ళిద్దరూ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పెళ్ళికి అటెండ్ అవ్వడానికి ఇండియాకి వస్తారు. యాక్సిడెంటల్గా ఎయిర్పోర్ట్లో పరిచయం అవుతారు, ఆ తర్వాత పెళ్లిలో ఇంకొంచెం దగ్గర అవుతారు. ఫస్ట్ విక్కీ అమ్మాయిలతో ప్రవర్తించే తీరు అది చూసి చిరాకు పడినా కూడా తర్వాత తన వ్యక్తిత్వం నచ్చి తనే ముందు ప్రపోజ్ చేస్తుంది. సరే 2 నెలల పాటు రిలేషన్షిప్లో ఉందాము అని అంటుంది, ఎందుకంటే మనోడు పెళ్లి లాంటి కమిట్మెంట్కి అబ్బో నా వల్ల కాదు, జస్ట్ అలా ఏదో 2 నెలలు 3 నెలలు పాసింగ్ క్లౌడ్ లాగా అలా రిలేషన్షిప్లో ఉన్నామా వదిలేసామా అన్నట్టు ఉండాలి అని అంటాడు. సో నువ్వు చెప్పే సిన్సియర్ లవ్ నా వల్ల కాదని తన నుంచి దూరం జరుగుతూ ఉంటాడు. బట్ నిక్కీ మటుకు తన మీద బాగా అతి ప్రేమను చూపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు అలాంటి ప్రేమను చూడని విక్కీకి అది చాలా అతిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ అతి నుంచి ఎలాగైనా సరే అర్జెంట్ బయటపడాలి అని అనుకుంటాడు. ఆ విషయాన్ని నిక్కీతో కాకుండా తన ఫ్రెండ్తో చెప్తాడు, అది చాటుగా వింటుంది నిక్కీ. అండ్ కొంచెం ఈ సెల్ఫ్ మేడ్ పర్సన్ టైప్ కాబట్టి, కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న అమ్మాయి కాబట్టి విక్కీ నుంచి కొంచెం దూరం జరిగిపోయి తిరిగి లండన్ వెళ్ళిపోతుంది. తన నుంచి దూరం అయిన తర్వాత మాత్రమే తను లేని లోటు ఫీల్ అవుతాడు. సేమ్ తీన్ మార్ దగ్గర నుంచి మొదలుపోయి ఎన్ని సినిమాలు, అసలు ప్రతి సినిమాలోనూ ఇదేగా. సో అది తర్వాత వెతుక్కుంటూ వెళతాడు, తనని ఇంప్రెస్ చేయడమే పనిగా పెట్టుకుంటాడు. చివరికి నిక్కీ విక్కీని ఎలా యాక్సెప్ట్ చేసింది, నిక్కీని తన దానం చేసుకోవడానికి విక్కీ చేసిన ప్రయత్నాలు ఏంటి, ఆ ప్రయాసాలు ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అంటే ఆ మూవీ చూడాలి. ఇది ఎందుకంటే మరీ మొత్తం చెప్పేసి స్పాయిలర్లా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు బా చాలా యూనిక్ స్టోరీ కదా అసలు అనిపించిందా కదా, అనిపించదు. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ స్టోరీ ఇస్ దిస్, పరమ రొటీన్గా ఉంది. హీరో హీరోయిన్ ఫస్ట్ ద్వేషించుకుంటారు, తర్వాత కలుస్తారు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలతో మళ్ళీ విడిపోతారు, ఆ తర్వాత ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండలేము అనుకుంటారు, అబ్సెన్స్లోనే ఈ విషయం తెలుస్తుంది, మళ్ళీ ఒకటవుతారు. ఇది ఒక పర్ఫెక్ట్ ఏమంటారు దాన్ని, అండ్ దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనే టైప్ ఆఫ్ ఫెయిరీటైల్ స్టోరీస్ ఉంటాయి చూసారా, అలాంటిది. సో ఇది పర్ఫెక్ట్గా రొమాంటిక్ కామెడీస్లో జరిగేటటువంటి ప్లే. అయితే కథ కొత్త బ్యాక్డ్రాప్లో జరిగితే ఫార్ములా పాతదే అనిపించినా, మేబీ కొన్ని సీన్స్ ఓకే బాగున్నాయి, ఫారిన్ లొకేషన్స్ బాగున్నాయి, అఖిల్ బాగున్నాడు, క్యాసినోవా ఎలిమెంట్స్ ఎక్సెట్రా ఏదైనా కొంచెమన్నా మనం ఏదైనా పులిహార కలుపుకోవచ్చు, కానీ క్యాసినోవా ఎలిమెంట్ తప్ప మిగతాదంతా పాతగానే అనిపిస్తుంది. అదే మెయిన్ సెకండ్ హాఫ్కి పెద్ద నెగిటివ్ అయింది. ఏదో ఆల్రెడీ చూసిన సినిమాకి అందులో నుంచి ఒక సీన్, ఇందులో నుంచి ఒక సీన్ తీసుకుని ఎడిటింగ్ చేసి పేస్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. దానికి తోడు మూవీ నిడివి కూడా విపరీతమైన పెద్దది, దాంతో సినిమా మీద ఉన్న గౌరవం కొంచెం తగ్గుతుంది. ఫస్ట్ హాఫ్ ఎస్ మంచి ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏంటో అసలు ఎంతసేపటికి అయిపోతే ఏంట్రా బాబు, ఓకే ఇది ఎక్స్పెక్టెడ్ ఇది ఎక్స్పెక్టెడ్ ఇది ఎక్స్పెక్టెడ్ అన్నట్టు ఏదో ఒక ఎట్లా చెప్పచ్చు, ఒక మంచి బరువున్న ఏదైనా ఒక పెద్ద మూటని మన భుజాల మీద వేసుకుని అలా నడుస్తూ ఇది ఎప్పుడు దింపుదామా, ఇంకా డెస్టినేషన్ రాలేదా దింపడానికి, దగ్గరలో ఆటోలు ఏవీ లేవే, నేను ఇలా మోసుకుంటే వెళ్ళాల్సిందేనా అనిపించేటంత చిరాకేస్తుంది. ఫ్లాట్గా ఎక్కడ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండవు, కథనం రాసుకోవడంతో పూర్తిగా ప్రెడిక్టబుల్గా మారిపోయింది. పోనీ క్లైమాక్స్లో ఉన్న ఏమన్నా కొంచెం అన్న ట్విస్ట్ ఉంటుందా అంటే ఆహా అది అత్యాసే. సో ఫస్ట్ సినిమా నుంచి అఖిల్ యాక్టింగ్ పరంగా చూసుకుంటే చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు. అఖిల్ తర్వాత హలో తర్వాత ఇది, ఈ మూడు దానికి బాగా డెవలప్ అయింది యాక్టింగ్. అండ్ ఎస్పెషల్లీ డైలాగ్ డెలివరీలో మంచి చిన్న చిన్న, ఎక్కడైతే ఒక విరుపు ఇవ్వాలి, ఒక అక్షరం ఎక్కడైతే ఒత్తి చెప్పాలి, ఇలాంటివన్నీ చాలా బాగా డెవలప్ అయ్యాడు. ఎమోషనల్ సీన్స్లో కొంచెం డెప్త్ తగ్గింది, ఆ ఎమోషనల్ సీన్స్ని తనకి కొంచెం బాగా క్యారీ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇంకా నెక్స్ట్ నిధి అగర్వాల్ అందంగా ఉంది, యాక్టింగ్ పెద్దంతా ఏమీ లేదు. ప్రియదర్శి కామెడీ టైమింగ్ బాగుంది, అది ఎప్పుడు తెలిసిందే. హైపరాది డైలాగ్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాడు, ఎందుకంటే తనకి ప్లస్ అదే కాబట్టి. జబర్దస్త్లో మీరు గమనిస్తే కనుక జబర్దస్త్ ఈ మూవీ కోసమనే తను 2 మంత్స్ అమెరికా అది మన లండన్ వెళ్ళాడు. అయితే తను లేనన్నాళ్ళు జబర్దస్త్ పెద్దంత ఎవరు చూడలేదంట. మళ్ళీ మొన్న గురువారం రోజు వచ్చిన ఎపిసోడ్కి తను మళ్ళీ హీ రిటర్న్ బ్యాక్ అండ్ అప్పటి వీడియోకి ముందు అంటే గురువారం రోజు అయితే యూట్యూబ్లో ఫ్రైడే మార్నింగ్ వచ్చేస్తుంది. బై దాట్ టైం అంటే చాలామంది మా ఇంట్లో అట్లా ఇట్లా మామూలుగా ఎవరైనా చూస్తారు కదా వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు, అప్పుడు వాళ్ళు చూసేటప్పటికే పొద్దున్నే 9 గంటలకు ఎప్పుడో పెడితే అప్పటికే 17 లక్షల మంది చూసారంట. అంటే హైపరాదికి అంటే తన పంచెస్కి అలా డిమాండ్ ఉంది. సో దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి పెట్టినట్టున్నారు. సో ఓన్లీ డైలాగ్స్ మీదే తను డిపెండ్ అయ్యాడు. జబర్దస్త్ వరకు అది ఓకేనేమో కానీ మూవీకి ఈ విజువల్ మీడియా అంటే అంత టాలెంట్ ఉన్న వ్యక్తి ఆ ఒక్క విషయం మేబీ అర్థం చేసుకుని ఉంటే ఇంకొంచెం బాగా తనకి ఫ్లరిష్ అవుతుంది కెరీర్. మిగతా ఆర్టిస్టులు ఏదో వచ్చిపోవడం సీజనల్గా అలా ఓకే జస్ట్ ఉన్నాము. అంటే ఆ క్యారెక్టర్కి వాళ్ళు కొంచెం బాగానే వాళ్ళ ప్లస్ వాళ్ళ క్యారెక్టర్ని అట్లా చేశారు. ఇక టెక్నికల్లీ స్పీకింగ్ రొమాంటిక్ కామెడీలో లవ్ సీన్స్ ఎంత ముఖ్యమో కొంచెం సటిల్ కామెడీ కూడా అంతే ముఖ్యం. అండ్ కొంచెం ప్లెజెంట్ మ్యూజిక్ ఉండాలి. సినిమా ఫస్ట్ హాఫ్లో హీరో ఫ్రెండ్గా ప్రియదర్శి కామెడీ సీన్స్ బాగున్నా కూడా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి హైపరాది చేసిన ఈ పైరసీ పుల్లారావు క్యారెక్టర్ ఒకటి చేస్తాడు, అది అసలు ఏమంత పెద్ద ప్లస్ అవ్వలేదు కామెడీ ట్రాక్కి. ఏదో జస్ట్ అలా ఉన్నదంతే. ఇంకా కొన్నిసార్లు చిరాకు కూడా వేస్తుంది ఈ హైపరాది అయినా జబర్దస్త్లో మనం చూసి అబ్బో అబ్బో అనుకున్నది అని. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే జబర్దస్త్లో కూడా ఆది నచ్చాడు. ఎందుకంటే ఎప్పుడు చూడు బాడీ షేమింగ్, ఎప్పుడు చూడు అమ్మాయిలు లేకపోతే భార్యల మీద జోకులు తప్ప ఇంకేమీ ఉండదు. ఏమన్నా అంటే ఆ పొడుగ్గా ఒకతను ఉంటాడు కదా దొరబాబు, అతని మీద కామెడీ చేస్తూ ఉంటాడు. అన్లైక్ దిస్ అంటే ఏదైనా కొన్ని ఒకటి రెండు డైలాగ్స్ బాగుంటాయేమో, ఏదైనా తను రాసుకున్న పంచెస్, అదర్ దాన్ దట్ నాకు ఎందుకో అంత అనిపించదు. బట్ దెన్ జనాభిప్రాయం ప్రకారం అయితే తను ఒక మంచి కామెడియన్ అని అనుకుంటున్నారు కాబట్టి ఈ కామెడీ ట్రాక్ మాత్రం అస్సలు పేలలేదు. అండ్ దెన్ తమన్ బీజిఎం ఎక్సలెంట్ అని చెప్పాలి. పాటలు జస్ట్ ఓకే. అండ్ ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది సెకండ్ హాఫ్లో, అది మాత్రం నాకు అనిపిస్తుంది ఈ మధ్య తమను ఇదివరకు అంతా చాలా వెక్కిరించేవాళ్ళు కదా, ఏంటి అసలు డప్పులు కొట్టినట్టు ఊరికినే అసలు ఒకటే రొదా అది ఇది అని చెప్పి అలా అనడాన్ని యు ఆర్ రాంగ్ అని ప్రూవ్ చేద్దాం అనుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య తను చేస్తున్న మ్యూజిక్ చూస్తుంటే అటు తొలి ప్రేమలో ఈ వర్షానికి స్పర్శ ఉంటే ఆ సాంగ్ కానీ అసలు ఎందుకు మన ఎన్టీఆర్ అరవింద సమేత అయితే ప్రతి ఒక్క సాంగ్ ఒక మాస్టర్ పీస్లా చేశాడు. పెనిమిటి సాంగ్ కానీ తర్వాత ఆడబోయినాడో కానీ ఏ సాంగ్ తీసుకున్నా అసలు హార్ట్ టచింగ్గా ఉంటుంది. అంత అంటే ఎమోషనల్ సాంగ్స్ లేదా ఒక మంచి ప్యాథోస్ మెలోడీ కానీ ఇట్లాంటిదైనా సరే ఎంత బాగా చేస్తున్నాడు, అసలు ఎటువంటి సటిల్ మ్యూజిక్తో చేస్తున్నాడు. అండ్ అట్లాగే ఇందులో కూడా ఒక ఎమోషనల్ సాంగ్ ఉంది, మంచి సూపర్గా వచ్చింది అది. అండ్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్, లండన్లో సీన్స్ అన్నీ కూడాను చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు స్క్రీన్ ప్రెజెన్స్లో చాలా బాగా ఉండింది. ఎడిటింగ్ కొంచెం కత్తెర బాగా వాడుంటే మేబీ కొంచెం స్లో పేస్ తగ్గేది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ రిచ్గా ఉన్నాయి. అయితే మెయిన్ ఏంటంటే టైటిల్ ఏదైతే ఉందో మజ్ను అనేది, ఆ టైటిల్ ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ నాన్నగారిది పెట్టుకున్నారో స్టోరీ కూడా అప్పటిదే కాకుండా కొంచెం అప్డేట్ అయ్యి కొంచెం మంచి స్క్రీన్ ప్లే రాసుకుంటే బాగుండేది అనిపించింది ఓవరాల్గా చెప్తే. అలా కాకుండా రొటీన్ స్టోరీ రొటీన్ ట్విస్ట్లు పెట్టడం వల్ల మేబీ కొంచెం బాగా బోరింగ్గా అనిపించింది. ఇదండి ఓవరాల్ రివ్యూ. మీరు చూస్తానంటే చూసి మీ రివ్యూ ఏంటనేది మై ఇన్ మీడియా ఫేస్బుక్ పేజ్లో కానీ ఆర్జే వెన్నెల ఫేస్బుక్ పేజ్లో కానీ పోస్ట్ చేయండి. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుంటాను, ఆ తర్వాత మరో విషయంతో మేము ముందుకు వస్తాను.
గాలికి కుల మేది కేది Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
గుళ్ళు దేవుళ్ళకిచ్చేంత మర్యాద ఇదివరలో వెండితెర నటి నటులకు ఇచ్చేవారు. తమ నటనతో వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా వీడియో గేమ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇప్పుడంటే సరే మొబైల్ గేమ్స్ వచ్చేసినాయి కాబట్టి వీడియో గేమ్స్ పెద్ద చాలామందికి తెలియదు, కానీ ఇదివరకు అయితే కనుక వీడియో గేమ్సే అన్ని. నా చిన్నప్పుడైతే, చిన్నప్పుడు ఇన్ ద సెన్స్ నా 9th 10th అప్పుడు, నేను 10th ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు నాకు ఒక వీడియో గేమ్ కొనిపెట్టారు. దాంట్లో 4 గేమ్స్ ఉన్నాయి. అదేంటి, హ్యాండ్ వీడియో గేమ్ అన్నమాట, ఏదో క్యాల్కులేటర్లో ఉంటుంది. టెట్రిస్, తర్వాత మేజ్ రన్నర్, ఇలాంటివి ఏవో. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక కీబోర్డ్ లాంటిది ఒకటి కొన్నారు. దానికి ఒక చిన్న ఈ ఏమంటారు క్యాసెట్ లాంటిది ఉంటుంది, వీడియో గేమ్ క్యాసెట్. దాన్ని దానికి గుచ్చితే అప్పుడు అందులో 20:1, 40:1 వచ్చినాయి. సరే, డిగ్రీ టైంకి 16:1, 120:1, 100 గేమ్స్, 99 ఇలా ఉన్నాయి. ఇప్పుడు 999, 12,000 వీడియో గేమ్స్ ఇలా ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఉండేవి హార్డ్లీ ఒక 30 ఎన్నో ఉంటాయి. వాటినే లెవెల్స్ పెంచడమో లేకపోతే బొమ్మలు డ్రెస్సులు మార్చడమో ఇలాంటివి ఉన్నాయి కొన్నిటికి. సూపర్ మ్యారియో, కాంట్రా, తర్వాత బాంబర్ మ్యాను, తర్వాత అడ్వెంచర్ ఐలాండ్, ఇవి నా ఫేవరెట్స్. అసలు ఇవి ఉన్నాయంటే ఎంత రోజు మొత్తం ఆడమని ఆడుతూనే ఉంటాను. అలాగా ఇంకా టెన్నిస్ ఒకటి. టెన్నిస్ అయితే మా ఇంట్లో అసలు పోటీలు పడతాం అనమాట, డబుల్స్, సింగిల్స్. నిజంగా ఆ రోజులే వేరు. ఇప్పుడు మనము ఈ మొబైల్లో క్యాండీ క్రష్లు, తర్వాత ఏమో ఈ స్పెల్ బీలు ఇవన్నీ ఆడుతున్నా కూడా ఏమాత్రం అసలు నాకైతే అదే నచ్చింది. మీరేమంటారు? అయితే ఈ వీడియో క్యాసెట్స్లో మనము బేసిక్గా చూసేది చాలా మటుకు ఎక్కువ మంది ఆడేది ఈ మ్యారియో. అయితే మ్యారియో అందరు ఆడతారు, కానీ అసలు అది ఆ గేమ్ డిజైన్ చేయడం వెనక ఉన్నటువంటి స్ట్రగుల్ని చూస్తే కనుక అది ఫన్నీగా అనిపిస్తుంది, అట్ ది సేమ్ టైం చాలా ఇన్స్పిరేషనల్గా కూడా అనిపిస్తుంది. అందుకే దాని గురించి చెప్దామని చెప్పి అనుకున్నాను. బాగా తిరగేస్తే తెలిసింది ఏంటంటే, మనకు ఒకసారి ఒకటి బుర్రలో తొలిచింది అనుకోండి, ఆ తర్వాత దాని గురించి తిరగేసి మరగేసి మొత్తానికి అది ఎట్లా వచ్చిందనేది తెలుసుకునే వరకు నిద్రపట్టదు కదా. ఆ తెలుసుకునే క్రమంలో మ్యారియోని తను డిజైన్ చేయడానికి ఒక పీడకళ తనకి బాగా ఉపయోగపడిందని చెప్తాడు. ఎస్, పీడకళే. మామూలుగా పీడకళ రాగానే ఎవరైనా సరే పిల్లలు భయపడి లేచి కూర్చుంటారు కదా. షిగేరు అనే అతను వాళ్ళ ఇంట్లో తనే చిన్నపిల్లాడు. రోజు రాత్రిపూట పడుకునే ముందు వాళ్ళ అమ్మ కథలు అవి చెప్పేది బాగా చిన్నప్పుడు. ఆ తర్వాత నుంచి వాళ్ళు అంటే కొంచెం బాగా పూర్ ఫ్యామిలీ, బొమ్మల్ని కొనిచ్చే స్తోమత కూడా లేదు. అలా అని చెప్పి పోనీ రోజు కథలు చెప్పేంత ఓపిక లేదు. కొన్నాళ్ళ తర్వాత సరే వాళ్ళు ఆపేశారు. ఇంకా రోజు ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు మరి పనిచేసుకుని రావడము, ఆ పోషించడమే చాలా ఎక్కువ కాబట్టి ఒరేను పాడుకోరా నిద్ర వస్తుంది అని చెప్పి. ఒకనాడు ఏమైంది, నాన్న ఎంతసేపటికి రాలేదు. ఆయన్ని వెతుక్కుంటూ అమ్మ కూడా వెళ్ళింది. దీంతో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉండేసరికి భయం వేసింది, పీడ కళ వచ్చింది. ఆ కళ ఎందుకు వచ్చింది అనే దానికి కూడా ఒక హిస్టరీ ఉంది. వీళ్ళు ఎటు బొమ్మలు కొనట్లేదు, నాకు నేనుగానే ఏదైనా తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించి కొన్ని చెక్క ముక్కలు తర్వాత ఒక దారము ఇవన్నీ తీసుకుని వాటిని ఈ మధ్యలో ఈ మామూలుగా ఈ చిన్న సాల్ ఉంటాయి చూసారా రంపము, అట్లాంటి వాటితోటి నెమ్మదిగా ఒక షేపుల లాంటివి ఏదో కాస్త ఒక స్పూను లేకపోతే ఒక బ్యాటు ఇలాంటివి ఏవో తానే కట్ చేసుకుంటూ నెమ్మదిగా ఒక దారం పెట్టి ఒక కష్టం మీద మొత్తానికి ఒక బాణం లాంటిది ఏదో తయారు చేశాడు. అయితే ఆ బాణాన్ని మరి ఇంట్లో అయితే వేయలేరు కదా, ఉండేదే చాలా చిన్న ఇల్లు పేద కుటుంబం కాబట్టి బయటికి వచ్చి ఏదో అడవుల్లో తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పార్కుల్లో అట్లాంటి చోట్ల మొత్తానికి బాణాలు వేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఈ తిరిగే క్రమంలో తనకి ఒక గుహ లాంటిది కనపడింది. గుహ చూశాడు, బాగుంది, బాగా డార్క్గా ఉంది, పైగా చాలా లోతుగా ఉన్నట్టు కనపడుతోంది. ఎందుకంటే ఆ ముందరి వరకు వెళ్ళిన తర్వాత ఇట్లా లోపలికి చూస్తే కన్ను పొడుచుకున్నా కనపడని చీకటి అన్నట్టు, ఇట్లా ఓ అసలు ఎంత చించుకుని చూసినా కూడాను అరిచి చూసాట. అప్పటికి చిన్నప్పుడే మంచి తెలివితేటలు ఉన్నాయని మాత్రం నాకు అర్థమైంది. అరిచి చూస్తే రీసౌండ్ ఒక రేంజ్లో వచ్చిందంట. అబ్బో ఇదేదో భలే ఉందే అనుకుని ఆయన భయం అనేది మనకు అసలు పనికిరాదు అని చెప్పి లోపలికి వెళదామా వద్దా అనుకుంటూ భయపడుతున్నాడు, ప్లస్ లోపలికి వెళదామని ట్రై చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళాడు, వెళ్ళి ఒక లాంతర్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆ కేవ్లోకి మొత్తానికి అడుగు పెట్టాడు. పెట్టి ఫస్ట్ టైం అడ్వెంచర్ ఎలా ఉంటుంది అనేది అంటే భయాన్ని కాన్కర్ చేసుకుంటే అడ్వెంచర్ ఇంత అందంగా ఉంటుందా అని ఫస్ట్ టైం అనిపించిందంట లోపలికి ఆ లాంటర్ని తీసుకుని వెళ్తే. ఎందుకంటే ఆ లోపల కేవ్లో సగం దూరం వరకు మొత్తం అంతా నీళ్లు, బురద నీళ్లు, వాటిల్లో కప్పలు, జలగలు, అవన్నీ కాళ్ళు పట్టుకోవడాలు, అక్కడి నుంచి విసిరేయడం కాలుని అటు ఇటు, మొత్తానికి అలాగే నడుచుకుంటూ కప్పలు ఏం చేసినా సరే వెళదామని చెప్పి అట్లాగే వెళుతూ ఉన్నట్ట. ఆ తర్వాత కొంచెము ఈ సన్న నలికల పాములు ఉంటాయి కదా, ఆ పాములు ఇలాంటివన్నీ వచ్చినట్ట. ఆఖరికి అలాగలాగలాగలాగ అన్నిటినీ తప్పించుకుంటూ గబ్బిలాలు వాటిని, కొన్ని ముళ్ళ కాయల చెట్లు ఉన్నాయట అక్కడ, ఆ ముళ్ళు తర్వాత ఈ గ్వినా పిగ్స్ లాంటి కొన్ని ముళ్ళ ఎలుకలు లాంటివి, అసలు జంతుజాలం అంతా అందులోనే ఉందా అనిపించేటట్టు ఉందిట అది ఆ కేవ్. అది మొత్తం అలాగా తిరిగి వచ్చాడు. ఏమైనా సరే నేను మధ్యలో మాత్రం వెనక్కి తిరిగి రాకూడదు అని అనుకున్నట్ట. నాకు అది విన్నప్పుడు ఏమనిపించిందంటే, నేను ఒక స్టోరీ కూడా కాదు యాక్చువల్గా, అది ఒక చిన్న బొమ్మ లాంటిది. ఏంటంటే ఒకడు తవ్వుతూ ఉంటాడు, ఒక గోడను తవ్వితే కొండ లాంటిదో గోడో మొత్తానికి ఏదో, ఆ తవ్వితే అవతల వైపు బంగారం ఉంది అని ఎవడో ఒకతను చెప్తాడు. సరే ఓకే అని చెప్పి ఇతను ఏం చేస్తాడు, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి, సరే ఇంక మన వల్ల కాదు, ఎందుకు ఇది ఎంత తవ్వినా ఇంకా గోడ పోస్తూనే ఉంది కానీ బంగారం రాలేదు, వీడెవడో నన్ను మోసం చేస్తున్నాడు, ఇదంతా వేస్ట్, ముచ్చట టైం అంతా వేస్ట్ అయిపోయింది నాకు అనవసరంగాను, ఆఫీస్కి వెళ్ళే టైం కూడా మానుకుని అనవసరంగా తవ్వుతూ కూర్చున్నాను అని చెప్పి అది అక్కడ పడేసి వెనక్కి తిరిగాడు. ఇదంతా నేను ఊహించుకున్నది, ఎందుకంటే అక్కడ పోస్టర్లో ఏముంటుందంటే ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఆ స్టార్టింగ్ నుంచి తవ్వి 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 వచ్చి సన్నటి ఒక కర్టెన్ అంతా కూడా ఉండదు కరెక్ట్గా, కర్టెన్ అంత మందంలో ఆగిపోతాడు. ఎంత తవ్వినా ఇంతే రాదు పాడు ఏముండదు, అనవసరంగా నాకు లీవ్ వేస్ట్, అనవసరంగా ఆఫీస్కి వెళ్ళిపోయినా అయిపోతుందని చెప్పి అప్పుడు వెనక్కి తిరుగుతాడు. ఆ వెనకాల మిలమిల మెరిసే బంగారం ఉంటుంది, కర్టెన్ మాత్రం అన్నంతలాగా అడ్డు ఉంటుంది అంతే. అందుకనే ఎప్పుడు కూడాను లాస్ట్ మినిట్లో ఇది అవ్వదులే అని చెప్పి ఆపేయకూడదు. చేసేదేదో 100% చేయడమే తప్ప ఇంకా ఏమీ, అసలు 100% కాదులే, నేను 99.999% నేను ట్రై చేశాను. అని ఎప్పుడు అనుకోకూడదు. మెయిన్ ఆ కర్టెన్ అంత తవ్వలేకపోయాడా, అంత తవ్వినవాడు. ఆ దవ్వు ఉంటే బంగారు గానే తన సొంతం అయ్యేది, కానీ అంత ప్లేషన్సీ అసలు ఎప్పుడు ఉండదు మనకి. అదే మెయిన్ ప్రాబ్లం. సరే, నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. ఇంతకీ మనోడికి ఏమొచ్చిందో చెప్పాలి కదా, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నిరాలలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను. ఓ నల్ల నిరాలలో పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి, పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి. మునుల ఓలి కారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్ల నిరాలలు. కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు, కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు. ఉలిజలికి నల్తనే దళ దళ మణి పొంగి పొరలు ఈ నల్ల నిరాలలు. పైన కఠిన మని పింతును లోన వెన్న కనిపించును, పైన కఠిన మని పింతును లోన వెన్న కనిపించును. జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పింతును ఈ నల్ల నిరాలలు. ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
విచిత్రం
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల్ చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి ఆ స్టోరీ చెప్పాను కానీ అసలు విషయం చెప్పలేదు కదా. ఇలాగా ఎప్పుడైనా సరే వెనక్కి తిరిగి మాత్రం రాకూడదు. చూసేదేదో మొత్తం చూసే రావాలి. 100% నేను అనుకునే చేయాలి తప్ప మధ్యలో 50% or 60% వెళ్ళిపోయి గుహ నుంచి మళ్ళీ వెనక్కి రాకూడదు అని చెప్పి అలాగా అన్ని అవరోధాలని దాటుకుని వెళ్ళాడు. వెళ్ళి మొత్తం చుట్టూ తిరిగి కవర్ చేసి 100% 360 degrees వెనక్కి వచ్చాడు. ఆ రోజు రాత్రి పడుకుంటే ఇవన్నీ పీక్కు తింటున్నట్టు వీడొక్కడు అలాగా పిల్లాడు కదా, మరి టోపీ పెట్టుకుని అటు ఇటు వెళుతున్నట్టు, వెళ్తుంటే వెనకాల నుంచి ఇవన్నీ వస్తున్నట్టు. అయితే యాక్చువల్గా నాకు ఇదే స్టోరీతోటి మేబీ టెంపుల్ రన్ కూడా తీయచ్చేమో అని అనిపించింది. అంటే టెంపుల్ రన్ గేమ్ కూడా వాడు కనుక్కునే ముందు ఇలాంటిదే ఏదన్నా అనుకున్నాడేమో అని, ఎందుకంటే అందులో కూడా అంతే కదా. కాకపోతే ఇది మరీ ఒక టన్నెలు కేవు ఇలాంటివి. అందుకనే మీరు గమనిస్తే మారియోలో ఒక రెండు మూడు ఉంటాయి ఇట్లా పైపుల లాంటివి, డ్రైనేజ్ పైపుల లాంటివి. అందులోకి ఇలా వంగి చూస్తే లోపలికి వెళ్తే అక్కడ గోల్డ్ కాయిన్స్ ఉండొచ్చు, లేకపోతే ముళ్ళ పందులు రావచ్చు. కొన్నిసార్లు అబ్బా ముళ్ళ పందులు అసలు ఏం చేసినా చావో, అదేంటో. టార్టాయిస్లు ఉంటాయి, మళ్ళీ ఇలా రకరకాలు ఉంటాయి కదా. సో అందుకని అయితే ఆ రోజు రాత్రి అర్జెంటుగా లేచి కూర్చున్నాడు ఆ భయానికి ఏంటి అని చెప్పి. ఓకే, నిజంగానే భరించిన వాడికి కళ్ళలో వస్తే మరి అంత భయం ఎందుకో నాకు అర్థం కాలేదు. సరే ఎనీహౌ మొత్తానికి లేచి కూర్చొని ఒకసారి ఉలిక్కి పడ్డాడు. సరే వాళ్ళు ఏమో మరి పేద కుటుంబం కాబట్టి టెలివిజన్ లేదు, ఏదో ఉన్న ఈ లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా వాటిలో ప్రయాణం చేసి మూవీస్ చూడటానికి వెళ్ళేవాడు. వెళ్తే అప్పుడేంటి జపాన్లో మీరు సినిమా చూద్దాం అనుకున్న ఎక్కువ ఉండేవన్నీ కూడాను యానిమేషన్ మూవీస్ కానీ లేకపోతే ఏదైనా మంచి ఇన్స్పిరేషనల్ మూవీస్ కానీ, అంతకన్నా వేరే అయితే ఉండవు. అయితే దాంతో జాపనీస్ యానిమేషన్కి తనతో బాగా కనెక్ట్ అయింది. ఇరే ఇదేదో బాగుంది, నేను చెయ్యాలి ఈ కోర్స్, ఒకటి ఏదైనా ఇట్లాంటి చదివితే బాగుంటుంది, వీళ్ళు ఎట్లా తీస్తున్నారు, ఇవన్నీ తనకి బాగా ఒక మేధోమథనం జరిగిందనమాట. దెన్ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ జాపనీస్ యానిమేషన్. దాంతో ఈ షిగేరు మొత్తానికి ఒక మంగ ఆర్టిస్ట్ అవుదాము అనుకున్నాడు. మంగ అంటే అక్కడ ఒక టైప్ ఆఫ్ డ్రాయింగ్ అనమాట జాపనీస్ వాళ్ళ దీంట్లో. పెన్ను ఉంటుంది, పెన్తో వాళ్ళు వేస్తారు, వేసిన తర్వాత దానికి వేరే టచెస్ మటుకు ఈ మంగ ఆర్ట్ ద్వారా ఇస్తారనమాట. అయితే తన ఆర్ట్ నేర్చుకుని బొమ్మలు వేస్తున్నాడు కానీ నేను ఎవరినో ఊహించుకుని వాళ్ళ తీరు, వాళ్ళ ఇదంతా ఒక కార్టూన్ క్యారెక్టర్లాగా పెట్టి యానిమేషన్ హీరోని చేసి ఇవన్నీ చేసే బదులు షిగేరు అయిన నేనే ఒక హీరోని అయితే బాగుంటుంది కదా, ఎంతసేపు వేరే వాళ్ళని ఎందుకు అనిపించింది. అందుకే ఆ హీరో ఏదైతే యానిమేషన్ హీరో తను సృష్టించాలనుకున్నాడో దాన్ని తన స్టోరీయే తీయాలి, తనే అందులో రిఫ్లెక్ట్ అవ్వాలి అనుకున్నాడు తప్ప ఏదో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ పెట్టాలి అని అనుకోలే. ఆ తర్వాత తను మొత్తానికి అంత దూరం వెళ్ళి ఆ యానిమేషన్లు అవి నేర్చుకున్నప్పుడు మరి ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలి కదా. అందుకే నింటెండో అని గేమింగ్ కంపెనీ ఉంది కదా, చాలా రకాల గేమ్స్ అది అప్పట్లో చాలా బాగా డిజైన్ కూడా చేసేది. ఆ కంపెనీలో తను వర్కింగ్ స్టార్ట్ చేశాడు. కానీ ఎందుకో అంత తొందరగా తనకి సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు. నింటెండో యాక్చువల్గా అయితే మంచి కంపెనీయే, మరి తను అనుకున్నటువంటి ఏదైతే తన లైఫ్ ఆంబిషన్ ఉందో అది తీరట్లేదు అన్న ఒక ఫీలింగ్ తనకి ఉండిపోయింది. దాంతో ఏం చేస్తే బాగుంటుంది, నేను నేర్చుకున్న మంగ ఆర్ట్ ఏదైనా ఉపయోగపడుతుందా అని ఆలోచించాడు. ఈలోపు ఏమైంది, నింటెండోలో కూడా ఒకటి రెండు గేములు ఫ్లాప్ అయినాయి. అయితే వాళ్ళు ఇంకా కంపెనీ చాలా లాస్లో ఉంది. వాళ్ళ బాస్ ఏమో తను మామూలుగా ఈ మంగ ఆర్ట్తో చేసినటువంటి కొన్ని వుడెన్ కార్వింగ్స్ ఉంటాయి కదా, అవి తర్వాత కొన్ని రకాల డిజైన్స్ అంటే చెక్క పొట్టుతో చేశాడనమాట, అలాంటివన్నీ చూసి భలే ఉన్నాయిరా ఏం చేస్తావు వీటితో అని అడిగాడు. అయితే తను నేను ఇప్పుడు ఏం చెప్పను మీకు, నాకు ఒక ఆలోచన అయితే ఉన్నది, బట్ తను మనసులో ఎప్పుడు ఒకటి అనుకునేవాడు ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలోనూ ఒక చైల్డ్ ఉంటాడు తన మనసులో. ఆ చైల్డ్ ఎప్పుడూ కూడా గ్రాడ్యుయేట్ తీసుకోకూడదు, గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకోకూడదు. ఏది ఆ మనసులో ఉన్న చైల్డ్. మనం గ్రాడ్యుయేషన్ కూడా చదవకపోతే ఇంకెందుకు పనికిరాం, అది కాదు. మనం చదువుకోవాలి, మనం పెద్ద తరహాగా ఉండాలి, కానీ మనము గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నుంచి గ్రాడ్యువల్గా మనలో ఉన్న పిల్లాన్ని చంపేస్తాం, అంటే ఆ పసితనాన్ని. మనం చాలా గంభీరంగా ఉండాలి, మనం ఇప్పుడు పెద్దవాళ్ళం, మనం కాస్త అలా చిల్లర విల్లరగా చేయకూడదు అని అట్లాంటి థాట్స్ రానివ్వకూడదట. ఐ థింక్ దట్ ఎవ్రీ అడల్ట్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఎ చైల్డ్. వీ జస్ట్ గ్రాడ్యువల్లీ కన్విన్స్ అడల్ట్స్ దట్ వీ హ్యావ్ టు యాక్ట్ మోర్ లైక్ అడల్ట్స్ అంటాడు అతను షిగేరు. సో మొత్తానికి ఈ నింటెండో కంపెనీ కొంచెం ఇలాగా మరి రాడార్ స్కోప్ అని ఒక గేమ్ని తయారు చేసింది. అది నార్త్ అమెరికన్ ఆడియన్స్కి అస్సలు నచ్చల తిప్పి కొట్టారు. అసలు ఆ గేమ్ని డెవలప్ చేశాక ఎవరు ఆడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించల. ఎంత అంటే నింటెండో ఆఫీస్ రెంట్ కట్టడం కూడా కష్టమైపోయింది. అట్లాంటి టైంలో మారియో సిగేల్ అని ల్యాండ్లార్డ్ ఆ కంపెనీ ఆఫీస్కి ల్యాండ్లార్డ్, అతనేమో రోజు వచ్చి రెంట్ సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. అయితే నింటెండో ఏం చేసింది, షిగేరుకి ఈ రాడార్ స్కోప్ని నువ్వేమన్నా అప్గ్రేడ్ చేయగలవా, ఈ గేమ్ ఎవరు ఆడట్లేదు, వాళ్ళకి నచ్చలేదో మరి ఏంటో తెలియదు, సో ఈ రాడార్ స్కోప్ని నువ్వేమన్నా మార్పులు చేర్పులు చేసి నీ మంగా ఆర్ట్ తోటి దాన్ని ఏమైనా కొంచెం డెవలప్ చేసి అట్రాక్టివ్గా చేయగలవా అని అడిగితే, ఎవరో చేసిన పని శంకుస్థాపన చేసిన పనిని నేను పూర్తి చేయడం ఏంటి అన్న టైప్లో, వాళ్ళెవరో రాడార్ స్కోప్ చేయడం ఏంటి, నేను దాన్ని ఇంకా అంటే ఇట్ ఈస్ లైక్ ఎన్విజనింగ్ సమ్వన్ ఎల్స్ విజన్, నేను అది చేయను కాబట్టి నా సొంతంగా నేను ఏదైనా చేస్తాను అని అప్పుడు ఆ మంగా ఆర్ట్ మిగతా అందరు డెవలపర్స్తో కలిసి కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ వాడి షిగేరు ఒక ఫన్ గేమ్ చేద్దాము, ఎంతసేపు ఇప్పుడు ఈ కాంట్రా కానీ లేకపోతే ఇంకా ఏవైనా మీరు తీసుకుంటే అన్నీ కూడాను కొంచెం ఈ పేల్చడాలు, నింటెండోలో ఎక్కువ ఇలాంటి గన్స్ తర్వాత వెపన్స్ వీటికి సంబంధించినవి ఉన్నాయి, అదేంటది ఇంకొకటి ఒక గాల్లో ఎగురుతూ రకరకాల గన్స్ని పేల్చుకుంటూ అట్లాంటి ఒక గేమ్ ఉంది. సో ఇట్లాంటివి కాకుండా ఒక వి షల్ డిజైన్ ఎ గేమ్ విచ్ ఈజ్ వెరీ ఫన్ టు ప్లే అన్న ఒక ఆలోచన వచ్చి మిగతా టెక్నికల్ టీమ్తో కలిసి షిగేరు డాంకీ కాంగ్ మెషిన్ ఒకటి తయారు చేశాడు. దాన్ని వాషింగ్టన్లో ఒక బార్లో ఫస్ట్ పెట్టారు ఒక్కటే, ఇంకా అసలు ఎక్కువ కూడా తయారు చేయాల. నార్త్ అమెరికన్స్కి నచ్చలేదు, ఎందుకంటే అప్పట్లో నింటెండో వాజ్ అఫోర్డబుల్ ఓన్లీ టు అమెరికన్స్, ఇంకెవరు కొనలే అంత స్తోమత కూడా లేదు ఎవరికి, ఏ దేశాలకి కూడాను. ఫస్ట్ ఏవైనా సరే ఇలాంటి మన వీడియో గేమ్స్ కానీ మొబైల్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడాను ఎక్కువగా నార్త్ అమెరికన్స్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కొంచెం వాళ్ళకి ప్లెజర్ అవి కావాలి అన్న ఉద్దేశంలో వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు. సో ఈ డాంకీ కాంగ్ అనే మెషిన్ ఎట్లాగో వాళ్ళు తిప్పి కొట్టారు ఆ రాడార్ స్కోప్ని, కాబట్టి ఇప్పుడు దీన్ని వాషింగ్టన్లో ఒక బార్లో పెడదాం ఒక్కటే తయారు చేసి, వాళ్ళకి నచ్చిందా ఇంకొకటి తయారు చేయొచ్చు, లేకపోతే మళ్ళీ వేరే ట్రై చేద్దామని అనుకున్నాడు. అప్పుడు ఒక వీక్ అయింది, ఆ తర్వాత చూస్తే లీప్స్ అండ్ బౌన్స్లో డబ్బులు వచ్చినాయి. అంటే మారియోకి సూపర్ డూపర్గా మంచి ఒక వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఒక ఐకానిక్ క్యారెక్టర్గా కూడా తయారైంది. అది ఒక న్యూ స్టాండర్డ్ని క్రియేట్ చేయాలి అని అంటే ఎప్పుడు ఛాలెంజెస్కి రెడీగా ఉండాలి. ఆ ఛాలెంజ్ని ఎందుకు వచ్చిందిరా భగవంతుడా అని కాకుండా ఒక ఛాలెంజ్ని ఎంజాయ్ చేస్తూ గనక తీసుకుంటే లైఫ్లో మనము మిరకిల్స్ చేయొచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత నింటెండోలో సెక్రటరీ ఒక అమ్మాయి ఉంది, నింటెండో సెక్రటరీ. ఆ అమ్మాయి పేరు యాసుకో. ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు మన షిగేరు. ఆ అమ్మాయికి అసలు వీడియో గేమ్స్ అంటే మహా చిరాకు. వీడియో గేమ్ అన్న ఆడారంటే నరికేస్తానన్న టైప్లో ఆ అమ్మాయి అంత కోపంగా ఉండేది. ఆ అమ్మాయికి మనుషులతో మాట్లాడడం, మనుషులు వాళ్లతో ఉండేటటువంటి అనుబంధాలు ముఖ్యం తప్ప వీడియో గేమ్ అంటేనే అస్సలు చిరాకు. సో ఆ విషయం తెలిసి కూడా తను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు? అప్పుడే తను మంచి క్రిటిక్ అవ్వగలుగుతుంది. ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళు ఎప్పుడు లోపాలు వెతకాలనే చూస్తారు. సో తను ఒక వీడియో గేమ్ డిజైన్ చేయడము, ఆ అమ్మాయికి చూపించగానే అసలు ఇది ఎవరైనా ఆడతారా, ఇది ఇందులో ఇది ఉంది, ఇది ఇందులో ఇది ఉంది అని మొత్తం అని నెగిటివ్స్ అని చెప్తుంది. దాన్ని బట్టి తను ఇంకా కొంచెం బాగా దాని గురించి పనిచేయగలడని తనకు అనిపించింది. సో ఇంకా వీడియో గేమ్స్ తయారు చేయాలనేటటువంటి ఒక మిషన్లో ఏదైనా సరే తనకి నచ్చే వరకు చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు. అయితే దీనికి తను పెట్టుకున్న పేరు ఏంటంటే వైఫోమీటర్ అని ఒకటి పెట్టుకున్నాడు. మామూలుగా ఏదో థర్మోమీటర్ లాగా, వైఫ్కి నచ్చిందా ఆ గేమ్ పాస్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఎందుకంటే అస్సలు నచ్చని వాళ్ళే బాగుందన్నారంటే ఖచ్చితంగా అదేదో పెద్ద గొప్ప, ఖచ్చితంగా ఒకటి ఒక ఇట్ విల్ మేక్ ప్లేసెస్ అని తన ఉద్దేశం అన్నమాట. సో అన్ని గేమ్స్ డిజైన్ చేయడం, ఆ అమ్మాయికి చూపించడం. ఆ అమ్మాయి ఏమో ఓకే ఓకే అస్సలు బాగాలేదు, చిచ్చిదో గేమా, ఇలా అన్ని చెప్పి 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 వైఫ్ అనేది ఒక మెజర్ అనమాట, స్కేల్ మెజర్. ఎప్పుడైతే వైఫ్ ఒక వీడియో గేమ్ని అప్రూవ్ చేస్తుందో దాన్ని నేను మార్కెట్లోకి తీసుకెళ్తాను అనుకున్నాడు. అప్పుడు మ్యారియో గేమ్ తనకి విపరీతంగా నచ్చింది. ఈ మ్యారియో గేమ్లో అందుకనే ఆ పైపుల్లో నుంచి దూరడము, తను కేవ్లోకి దూరాడు పైపుల్లో నుంచి దూరడము, ఆ లోపలికి వెళ్ళాక అక్కడ గోల్డ్ కాయిన్స్ పట్టుకోవడము. ఎందుకంటే అంతకుముందు ఆ డాంకీ వాషింగ్టన్ బార్లో పెట్టిన ఒక్క డాంకీ మెషిన్ దానికి గోల్డ్ కాయిన్స్ ఎక్కువ వచ్చాయి. సో ఆ విధంగా అది ఫుల్ఫిల్ అయిపోయింది. ఆ తర్వాత టార్టాయిస్లు, ముళ్ళ పందులు, ఒక హంస రావడము, ఆ తర్వాత తీగలో నుంచి ఎగురుకుంటూ వెళ్ళి కాయిన్స్ పట్టుకుని సారీ మ్యారియో, అదేంటి థ్యాంక్ యూ మ్యారియో బట్ ద ప్రిన్సెస్ ఈజ్ ఇన్ అనదర్ క్యాజిల్ అని చెప్పి ఇంకో దాంట్లోకి తీసుకెళ్ళడం, ఇట్లా అనమాట తిరిగి 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 తిరిగి. తను చేసిన అడ్వెంచరు, తనకు వచ్చిన కళ, తను చేసినవన్నీ కూడాను ఆ గేమ్లో పెట్టి మనసు పెట్టి మొత్తానికి ఆ మ్యారియో అండ్ ఆ మ్యాజిక్ ఏదైతే తను ఆ కేవ్లో ఒక ఎక్స్ప్లోరింగ్ టైప్లో చేశాడో దాన్ని అంతటిని కూడాను ఆ గేమ్లో పెట్టాలి అనుకుని దాన్ని ద లెజెండ్ ఆఫ్ జెల్డా అని చెప్పి ఒక పాపులర్ గేమ్ క్రియేట్ చేశాడు. దాంట్లో అట్లా వెళ్ళడము, మొత్తం లోపలికి వెళ్ళి అంత ఎక్స్ప్లోర్ చేయడము, అక్కడ ఉన్న కష్టాలన్నింటినీ అధిగమించడం ఇలాంటివి అన్నమాట. కరెక్ట్గా మంచి షేప్లో ఉండాలి అని అనుకుని ఒక విట్ ఫిట్ అని చెప్పి ఒక బెల్ట్ను కూడా తయారు చేశాడు. అది కూడాను ఆ అమ్మాయికి బాగా నచ్చింది. సో ఎగ్జైటింగ్, ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నా సరే వీడియో గేమ్ అనేది, అది వాళ్ళ ఆవిడకి నచ్చి అది ఆవిడ ఓకే చేసి సక్సెస్ మెషర్ చేస్తేనే అది బయటకు వచ్చేటట్టుగా తను పెట్టుకుని అలాగ కొత్త కొత్త గేమ్స్ అన్ని డిజైన్ చేయడం మొదలుపెట్టాడు. అది సో యు ఐదర్ shake your head and dismiss it or you accept there is much more to the world than we think anedi tanu namme siddhantam shigeru namme siddhantam aithe ala ani cheppi video gamelki atukku pomman tanu eppudu cheppadu there is a world outside which is more beautiful than the video game so go into the real world once in a while play it just for pleasure ani cheptu untadu tanu idi tana success story నిజానికి తనకి ఈ ఎక్స్ప్లోర్ యువర్ వరల్డ్ అనేటటువంటి ఆ కాన్సెప్టే తనకి చాలా నచ్చుతుంది. ఎందుకంటే తన ఉద్దేశంలో తన వరల్డ్ ఈ వీడియో గేమ్సే కాబట్టి దాన్ని తను బాగా ఎక్స్ప్లోర్ చేశాడు. అది అలా మనకి మ్యారియో ఆడినప్పుడల్లా మనకి ఎప్పుడు కూడాను అరే భలే ఉంది భలే ఉంది అని ఆడటమే తప్ప దాని వెనకాల ఉన్న స్టోరీ మనకు తెలియదు. కాబట్టి నేను మొత్తం అంత తెలుసుకుని అందుకే మీకు ఈ స్టోరీని చెప్పాను. ఇప్పటి నుంచి అంటే ఇప్పటి పిల్లలకి నాకు తెలిసి మ్యారియో తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మీ దగ్గర కనుక పాత వీడియో గేమ్స్ ఇది కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఆ వీడియో గేమ్ని వాళ్ళకి పరిచయం చేయండి, ఆడనివ్వండి. మరీ టీవీకి అతుక్కుపోమని కాదు, వన్స్ ఇన్ వైల్ ఎప్పుడైనా అండ్ దే విల్ ఎంజాయ్ ఇట్, చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ ఏ నిధులు ఉన్నాయని చెప్పి వెతుకుతూ వెతుకుతూ వెళ్ళాలి, ఎన్ని కాయిన్స్ వచ్చినాయి, ఇవన్నీ భలే ఉంటాయి అసలు. సో మ్యారియో వెనకాల ఇంత పెద్ద కథ ఉంది. ఇది ఇవాళ చిత్రం బళ్ళ రవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళ రవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం. జనవరి 28, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.